నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. భగవానుడైన దక్షిణామూర్తి యొక్క అవతారము జగద్గురు ఆదిశంకర భగవత్పాదుల వారు మనకు అనుగ్రహించినటువంటి శ్రీ దక్షిణామూర్తి స్తవం. తే దుస్తరాం అతి తరంతి చ దేవమాయా. ఈ మహామాయని ఆయన్ని ఆశ్రయించిన వాళ్ళు మాత్రమే చేరతారు అన్నారు. కనుకనే గురుగారు ఇక్కడ మహావ్యామోహ సంహారిణి అనే విషయాన్ని ప్రస్తావించారు. అటు తర్వాత శ్లోకంలోకి మనం ప్రవేశిస్తూ ఉన్నాం. ఇది పూర్తి చేస్తూ సురేశ్వరాచార్యులు మంచి మాటలు చెప్తున్నారు. ఇవాళ మనస్సు గురించి మీకు ఎక్కువ చెప్పడం జరిగింది. ఎందుకంటే కన్ఫ్యూజ్ అయిపోతాం, మనస్సే ఆత్మని చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. అందుకే వేదాంత పుస్తకాలు చదివితే ఒక ప్రమాదం, చదవకపోతే మరొక ప్రమాదం. అసలు వేదాంత స్పృహ లేకపోతే భౌతికమే నిజం అనుకుని చెయ్యరాని పాపాలన్నీ చేస్తూ ఉంటారు. వేదాంత స్పృహ ఉంటే ఇదం అనిపించే దానికోసం చెయ్యరానివి చెయ్యి, అనిదం కోసం ప్రయత్నమైనా చేస్తాడు. కనుక ప్రయత్నాన్ని తీవ్రతరం చేయడానికి వేదాంత స్పృహ ఉండాలి. దాన్ని అద్వైత వాసన అని మాట చెప్పారు. అద్వైత వాసన ఉండాలి. అద్వైత సిద్ధి వేరు, అద్వైత వాసన వేరు. కొంతమందికి గమనిస్తూ ఉంటాం ఒక్కొక్కసారి ప్రవచనం అంతా అయిన తర్వాత, ఎంత ఘోషించి చెప్పాను అసలు అర్థమైందా అని. అర్థమైందంటే వాళ్ళ లోపం కాదు, అర్థమైనట్టు చెప్పానా లేదా అని, అదే వేదన అక్కడ. అయితే అడిగితే వాళ్ళు అర్థం కాలేదు కానీ ఏదో ఒక ఆనందం లభించిందని ఒకరిద్దరు అంటారు. అదేమిటా అని ఒక్కొక్కసారి ఆలోచిస్తే అప్పుడు అనిపించింది. ఎందుకు అలా అనిపించింది అంటే, అనిపించడం ఉండడం ఎవడి లక్షణమో వాడు వాళ్ళునూ ఉన్నాడు కనుక, ఈ చెప్పినప్పుడు వాడికి దగ్గరైన ఈ మాటను బట్టి వాడికి దగ్గరైన వాడి దగ్గర వాడు వెళ్ళిపోయాడు. ఆ వెళ్ళిపోవడం చేత వాడికి ఆ స్థితి లభించింది. అందుకు ఇక్కడ జాగ్రత్తగా వినాలి 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 వినాలి, లేకపోతే ఈ ప్రమాదములు ఉంటాయి. కనుక అటువైపు ఎవడైతే వెళతాడో వాడు క్రమంగా హింసకు దూరం అవుతాడు. ఎందుకంటే త్వయి మయి చాన్యత్రైకో విష్ణు వ్యర్థం కుప్యసి మయ్యస విష్ణువు అన్నారు శంకరుల వారు. నీలో నాలో అందరిలో త్వయి మయి చాన్యత్ర, నీలో నాలో అంటే మళ్ళీ ప్రమాదం ఉంది, ఇంకోళ్ళు లేదని. ఎందుకంటే మనం ఎప్పుడు కూడా నువ్వు పర్వాలేదు నేను మంచివాడినే, మూడోవాడి గురించి అబ్బో అంటాడు. ఇదే కదా లోకం అంతా కూడా, నువ్వు పర్వాలేదు నేను మంచివాడినే, మూడోవాడ డౌట్, ఇదే లోకం. కానీ గురువుగారు ఏమంటున్నారంటే త్వయి మయి చ అన్యత్ర ఏకో విష్ణువు, ఉన్నది ఒకటే కదా, వ్యర్థం కుప్యసి మయ్యస విష్ణువు, ఎందుకు నా మీద అనవసరంగా కోపపడతావు, అన్ని చోట్ల ఉన్నది అంతర్యామి ఆయనే కదా అని చెప్పాడు. ఇది వెంటనే చెప్పాడు, అంతరం ఒకటే కదండి అంటే మళ్ళీ ప్రమాదం. ఏ ఒక్కడు ఈ నేనుగాడికి ఎన్ని రోల్స్ ఉన్నాయో మనం చెప్పాం. దేహంతో తన్మయమయ్యే నేనుగాడొకడు, బుద్ధితో తన్మయమయ్యే నేనుగాడొకడు. వీడంటే దురిపేస్తే మిగిలిన నేనుగాడు ఆయన. అందుకే అది తెలుసుకుని ఆ ఆత్మ సర్వత్రా వ్యాపించిందని తెలిసి ఎవడిని బాధించినా తదంతర్గతమైన చైతన్యం, దానిని బాధించిన పాపం వస్తుందని చెప్పి ఆ పని చేయకూడదు. అందుకు అద్వైతం ఏం చేస్తుంది, హింసని దూరం చేస్తుంది. కనుక ఇప్పుడు సామాజిక సమస్యలన్నిటికీ అసలైన పరిష్కారం అద్వైత వాసన, అద్వైత సిద్ధి అని నేను అన్నాను. సిద్ధి ఎప్పుడో వస్తుంది, కానీ అద్వైత చింతన 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 అది చేస్తూ ఉంటే తప్పకుండా వ్యక్తి వ్యక్తికి శుద్ధమవుతాడు, ప్రపంచాన్ని బాగు చేస్తాడు. కనుక అద్వైతం జీవితానికి అతీతమైన విషయమో, చచ్చే ముందు పక్కనెవడో చెవులో చెప్పాల్సిన విషయమో కాదు, బుద్ధి పనిచేస్తున్నప్పటి నుంచి సాధన చేసుకోవాల్సినటువంటి విషయం అది ఇక్కడ చెప్పవలసి వస్తున్నది. కనుక అద్వైత వాసనకున్న గొప్పతనం అది. అందుకు మనం మనస్సు మొదలైన వాటి గురించి వ్యాఖ్యానించుకున్నాం. బుద్ధిస్తు క్షణికావిద్య గమాగమ సమన్విత ఆత్మన ప్రతిబింబేన భాసిత భాసయే జగత్ అని చెప్తారు సురేశ్వరాచార్యులు. దీనికి వ్యాఖ్యానం రాస్తారు, బుద్ధిస్తు క్షణికావిద్య. బుద్ధే కారణం అంటే క్షణానుకోలాగా మారే బుద్ధి వికారి కదా, అది ఎలా కారణమవుతుంది? ఆత్మన ప్రతిబింబేన, ఆత్మ యొక్క చైతన్యం ప్రతిబింబించడం చేతనే ఇది తత్కాలంగా భాసిస్తున్నది. ఏవమేషా మహామాయ వాదినామపి మోహిని, గొప్ప మాట చెప్పారు ఇక్కడ. ఈ మహామాయ వాదినామపి మోహిని, ఇదే మాట సప్తశతిలో జ్ఞానినామపి చేతాంసి దేవీ భగవతి హిషా. వీళ్ళందరూ లౌకికమైన పాండిత్యాలు బోల్డ్ చెప్పి మనల్ని కన్ఫ్యూజ్ చేసి అటుదిటి ఈడుతిటి ఈడుతిటి తిప్పి ఏమోలే అనిపించే స్థితికి తీసుకుపోయి ఉన్నాయే ఈ చర్చలన్నీ కూడా. ఇంతమంది పండితులు ఇంత చెప్తున్నారు అంటే కొంతదాకా వెళ్ళగలిగారు, వాళ్ళు బుద్ధి ఉంది కానీ ఇంకా పైకి వెళ్ళలేకపోతున్నారు. కనుక ఈ వాదించే వాళ్ళు కూడా మోహితులైపోతున్నారు. కనుక వాదించే పండితుల్ని కూడా మోహితం చేసేది అంటే శాస్త్రాదులన్నీ చదువుతూ ఉండగా కలిగిన జ్ఞానం శాస్త్రజన్య జ్ఞానం. ఈ శాస్త్రజన్య జ్ఞానం పొందిన వాళ్ళే మోహితులవుతారు, కానీ అనుభవ జ్ఞానం పొందినవాడు మళ్ళీ మోహంలోకి రాడు. కనుక జ్ఞానినామపి చేతాంశి అంటే జ్ఞానాన్ని పొందినటువంటి వాళ్ళందరూ మళ్ళీ మోహంలోకి వస్తారని అర్థం చెప్పకూడదు. జ్ఞాని మళ్ళీ వెనక్కి రాడు అని చెప్పాడు. శాస్త్రజన్య జ్ఞానంతో ఓ అర్థమైపోయిందండి నాకు అని, అర్థమైపోయిందండి నాకు అంటే ఇంకా అర్థం కాలేదని అర్థం అనమాట. ఇవి ఉంటూనే ఉంటాయి. అలాంటి వాళ్ళ విషయం జ్ఞానినామపి చేతాంశి దేవి భగవతి హిష. కనుక చాలా ఎలర్ట్గా ఉండాలి ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నవాడు. ఇంకా పర్వాలేదు అని కాలు కింద వేసామా పట్టి లాగేస్తుంది. ఎంతో ఎలర్ట్గా ఉండాలి. తీగ మీద నడుస్తున్న వాడు చూడండి, అమ్మయ్య దాటీసేను అనుకున్నాడా, లాగేస్తుంది ఏదో ఒకటి. అందుకు అంత ఎలర్ట్గా ఆధ్యాత్మిక సాధన. అలాంటి దానిలో ఆధారం ఆయన. అందుకు ఏ వమేష మహామాయ వాదినామపి మోహిని యస్మాత్ సాక్షాత్కృతే సద్యో లీయతే చ సదాశివే. ఏ సదాశివుడు సాక్షాత్కరించిన వెంటనే మనస్సు దానిలో లీనమవుతూ ఉన్నదో అది అని, లేదా మనస్సు లీనమైతేనే సాక్షాత్కారం, అలాంటి స్థితి. అందుకు ఆ దక్షిణామూర్తికి నమస్కారం. ఈ దక్షిణామూర్తి ఎవడు అనే దానికి ఒక శ్లోకం చెప్తున్నారు సురేశ్వరాచార్యులు. దేహేంద్రియ సుహీనాయ, దేహేంద్రములేవి లేనివాడు మానదూర స్వరూపిణి. మానదూరము, మానం అంటే కొలత, సృష్టిలో అన్ని కొలత కందేవే, ఇదంతా అదంతా. అబ్బో లెక్క పెట్టలేనన్ను ఉన్నాయండి అంటే నువ్వు లెక్క పెట్టలేనన్నున్నాయి, కానీ లెక్క కందనవి సృష్టిలో లేవు. సృష్టి అంతా గణన కందేదే, అందుకే సృష్టికి పేరే గణం. గణ్యతే సంఖ్యాయంతే ఇది గణ. గణం అంటే లెక్క పెట్టేవే, సృష్టి అంతా లెక్క పెట్టేదే. లెక్క పెట్టలేని వాడెవడు అంటే ఈ గణములన్నిటికీ పతి ఎవడో వాడు లెక్క పెట్టాలి, అందుకే గణపతి అన్నారు ఆ పరబ్రహ్మాన్ని. దీనంతటికీ పతి ఆయన, ఆయనే లెక్క కందడు, మిగిలినవన్నీ లెక్క కంతున్నాయి. గణ్యాయంతే, లెక్క అంటే కొలత, అదే దేశకాల వస్తు పరిధులే, అది మాయ ఆ లెక్క, అదే మానము అనేటటువంటిది. ఆ మానమునకు దూరం ఆయన, కొలత కందని వాడు, మన దూర స్వరూపిణి. మరి ఆయన స్వరూపం ఏమిటి? తనదైన రూపం జ్ఞానానంద స్వరూపాయ. ఎందుకంటే ఇది మన స్వరూపం కాదు, ఇది మన స్వరూపం వేరు. ఆ స్వరూపం లోపల ఉండడం వల్ల భాషిస్తోంది, ఇది ఒట్టి రూపమే తప్ప స్వరూపం కాదు. స్వరూపం ఏమిటి? అతడే. కనుక మనస్సత్వం లయమైనప్పుడే ఆ విషయం తెలుస్తున్నది. జ్ఞానానంద స్వరూపాయ దక్షిణామూర్తయే నమః అని చెప్పారు. వాటి తర్వాత శ్లోకంలోకి మనం వెళుతూ ఉన్నాం. ఇక్కడ నుంచి ఇక్కడ ఏ ఉపమానం కానివ్వండి, ఏదైనా అండి, మనల్ని బేస్ చేసుకుని చెప్తున్నాడు, కానీ ఎక్కడికో వెళ్ళట్లేదు ఈయన. ఫలానా అడవిలో ఒక కథ జరిగను, అక్కడ ఇద్దరు ఉండిరి అని మొదలు పెట్టట్లే. అదైతే మన టక్కని మనస్సు అటు వెళ్ళిపోతుంది. అబ్బా ఎంత ఆనందంగా ఉంది, ఎందుకంటే మనల్ని ఎంత బయటపడేస్తే మనం అంత ఆనందిస్తాం, ఎంత లోపలికి తీసుకెళ్తే అంత స్ట్రెయిన్ ఫీల్ అవుతాం. ఎందుకంటే అవతల వాడికి ఆపరేషన్ చేయడం సులభమే తప్పు, కానీ మనకు మనం ఆపరేషన్ చేసుకోవడం మహా కష్టం. అలాగే ఆత్మని ఆవిష్కరించుకోవడం అంతే కష్టం ఇక్కడ. అది ఇక్కడ చెప్తున్నాడు, ఎంత వైద్యుడైనా వాడిని వాడు ఆపరేషన్ చేసుకోలేడండి, ఎంత జ్ఞాని అయినా వాడిని వాడు తెలుసుకోవడం కష్టమైనట్లు అలా కనిపిస్తుంది. ఇప్పుడు మళ్ళీ మన మీదకే బేస్ చేస్తున్నాడు చూడండి. నువ్వని ఏది? మెలకువ, నిద్ర, కల. మళ్ళీ మూడుడి దగ్గరికి వచ్చాడండి. ఎన్ని మార్లు వెళ్ళలేదు, ఇక్కడికి వచ్చారు మీరు. ఇక్కడే తిప్పుతున్నారంటే తెలుసుకోవాల్సింది ఒక్కటే, అది ఇక్కడే ఉంది, కనుక ఇక్కడే తిరుగుతున్నాం మనం. దాన్ని తెలుసుకోవడానికి పాటుంది కూడా. రాహుగ్రస్త దివాకరేంద్ర సదృశో మాయా సమాచ్ఛాదనాత్ సన్మాత్రకరణోపసంహరణతో యో భూ సుషుప్త పుమాన్ ప్రాగస్వప్సమితి ప్రబోధ సమయే య ప్రత్యభిజ్ఞాయతే తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే. ఇది ఒక అందమైన భావన చెప్పాడండి. ప్రతిదీ అనుభవంలోకి వచ్చేదే. వేదాంతం జాగ్రత్తగా వింటావు సింతేనా అనిపిస్తుంది వింటున్నంతసేపు, అది ఏకాగ్రంగా వింటున్నంతసేపు, ఆ తర్వాత అది ఎక్కడో మనం ఎక్కడో. అందుకే నిత్యం 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 అని చెప్పారు. అది రాహుగ్రస్త దివాకరేంద్ర సదృశో మాయా సమాచ్ఛాదనాత్ సన్మాత్ర కరణోపసంహరణతో యో భూత్ సుషుప్త. అక్కడ చెప్తున్నాడు సుషుప్తి అనే దాని గురించి చెప్పారు. మిగిలిన రెండు అవస్థల గురించి అందరికీ తెలుసు. ఇక్కడ ఎందుకు చెప్తున్నారు అంటే శూన్యవాదాన్ని ఖండించడం ఇక్కడ మనకు కనిపిస్తుంది. ప్రధానంగా శూన్యవాదాన్ని ఖండించడం కనిపిస్తున్నదని సురేశ్వరాచార్యుల వారే ఇక్కడ మనకు ప్రస్తావించారు. అయ్యా బాగా ఆలోచించండి, ప్రపంచం అంటే ఏమిటి? బయట మనం ఇంద్రియాలతో అనుభవించేది అదే ప్రపంచమా? మన నిద్రపోయినప్పుడు కలకంటున్నామంటే పోనీ అదే ప్రపంచం ఒప్పుకుంటాను నేను. కనుక ప్రపంచం అంటే ఏమిటని తేలిపోయింది, మెలకువ కల, ఈ రెండు ప్రపంచమే. మరి గాఢ నిద్రలో ఈ రెండు లేవు కదా, కళ లేదు జగత్తు లేదు, కనుక అప్పుడున్నది శూన్యం. కనుక ముందున్నది ఆ శూన్యమే. ఆ శూన్యం నుంచే సుషుప్తిలో ఎలాంటి శూన్యం ఉందో ఆ శూన్యమే ప్రపంచానికి ముందుంది. దాని నుంచి ఇవన్నీ ఏర్పడ్డాయి, మళ్ళీ ఆ శూన్యంలోకి ఇవన్నీ వెళుతున్నాయి. కనుక శూన్యం నుంచి వచ్చి శూన్యంలోకి వెళ్ళిపోతున్నాయని తీర్మానించింది శూన్యవాదం. కనుక వాళ్ళు సుషుప్తిని ఉదాహరణ చూపించి శూన్యవాదాన్ని చూపించారు. కానీ సుషుప్తి కూడా ఉపాధిగతమైనదే అని తేల్చుతూ సుషుప్తి కారణము కాదు, సుషుప్తి కూడా దేని వలన ఉన్నదో అది కారణం. సుషుప్తికి ఆవల శూన్యానికి ఆవల ఉన్నవాడు సచ్చిదానంద ఘనుడైన ఆత్మ. ఆయనకెప్పుడు సుషుప్తి మొదలైనవి లేవు. కనుక సుషుప్తి అనుభవిస్తున్నది ఎవడు? వాడు జీవుడే. జీవుడంటే ఎవరో కాదు, మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వద్దు. దేహేంద్రియములతో తాదాత్మ్యం చెందిన వాడే జీవుడు, తాదాత్మ్యం లేనివాడు ఈశ్వరుడు. అందుకే కానీ జీవేశ్వరైక్యం ఎప్పుడు సిద్ధిస్తున్నది? ఈ తాదాత్మ్యాన్ని విడిచి ఆ తాదాత్మ్యం పట్టుకుంటే వాడు జీవేశ్వరైక్యం సిద్ధిస్తుంది. అంతవరకు అనుకుంటున్న మాట అప్పుడు అనిపిస్తుందన్నమాట. అందుకు ఇక్కడ ఆ జాగ్రత్తగా వెళ్ళాలి. లోపలికి వెళుతున్నాం కనుక సుషుప్తి గురించి చెప్తున్నాడు. సుషుప్తులు ఏమవుతున్నది అంటే కరణోపసంహరణతో. ఇక్కడ మరొక రహస్యం ఉందండి. ప్రపంచంలో ఫిలాసఫీలు ఎన్ని ఉన్నాయో అన్ని స్టడీ చేద్దాం. రకరకాల ఫిలాసఫీలు ఉన్నాయి ప్రపంచంలో. కొంతమంది ఏమనుకుంటారంటే అన్ని రకాల వేదాంతాలు స్టడీ చేయాలండి అని. స్టడీ చేయాలి నిజమే, స్టడీ చేసి ఏది గొప్పదో నిర్ధారించాలండి అని. ఆ స్టడీ చేసేటప్పటికీ ఆయువు అయిపోతుంది. పైగా ఒక్కొక్కటి స్టడీ చేసేటప్పుడు ఒక్కొక్కటి అంటుకుంటుంటుంది. ఈ వికారాలు మళ్ళీ వదిలించుకోవడానికి మరో యాతన. పరమహంస అంతటి వాడు ఏ మతం గొప్పదా అని పరిశీలించడానికి ఒక్కొక్క మతాన్ని ప్రాక్టీస్ చేశాట. ఆయనకి చెల్లిందండి, పుట్టుకతోనే ఆయన వేటికి అంటని వాడు కనుక ఆయనకి చెల్లింది. ఏదో యోగ భ్రష్టం చేసి పుట్టాడు, ఆయనకి చెల్లింది. మనం అలా చేద్దాము అంటే మనకి చెల్లదు. ఎందుకంటే ఒక మతం అర్థం చేసుకోవడానికి జన్మం చాలు మనకి. కనుక నువ్వు ఎందులో పుట్టేవో అది జాగ్రత్తగా ఆలోచించి దానిలో వచ్చిన గురువులను అనుసరించు విడిపోతూ ఉంటే చాలు. కానీ మన వాళ్ళు అతి మేధావులైపోయి ప్రపంచంలో ఇది చెప్పారు అది చెప్పారు అది చెప్పారు అని ఒకచోట పోగు చేసుకు పుస్తకం చెప్తారు. అబ్బో ఎంత గొప్పగా పోగు చేసేయడండి అంటాం. పోగు చేయడం జ్ఞానం కాదు, పోగు చేయడం జ్ఞానం కాదు, అది సమీకరణ మాత్రమే. ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ ఎప్పుడు జ్ఞానం కాదు, స్ఫురణ జ్ఞానము, అనుభవం జ్ఞానం. అటు వెళ్ళగలగాలి మనం. ఈ పోగు చేసి ఏమంటే అల్లవాడి ఫిలాసఫీ ఉంది, ఇల్లి వీడి ఫిలాసఫీ ఇలా ఉంది అంటే ఆ ఫిలాసఫీలని తేలిపోతాయి జాగ్రత్తగా మనం పరిశీలించింది. కనుక ఇక్కడ గమనించవలసినది ఈ శూన్యవాదాదులన్నిటినీ కూడా నిరస్తం చేసి చెప్తున్నారు ఇక్కడ. పైగా ప్రపంచంలో మేధావులు తాత్వికులు దార్శనికులు అందరూ ఒక మాట చెప్పారు, మనిషికి రెండే అవస్థలు, నిద్ర అవస్థ జాగ్రత్త అవస్థ. కానీ ఒక్క భారతీయ వేదాంతం మాత్రమే నిద్రావస్థలో రెండు అవస్థలను చూపించింది, సుషుప్తి అవస్థని స్వప్నావస్థ. ఒక్క భారతీయ వేదాంతమే చూపించింది. ఎందుకంటే ఆత్మని తేల్చడానికి భారతీయ మహర్షి ఎంత తపస్సు చేశాడో దీని బట్టి మనకు తెలుసు. ఎంత తపించాడు, ఎంత నిశితంగా పరిశీలించాడు అది ఆలోచించండి. ఇక్కడ ఈ మహర్షి ఎంత తపించాడండి. అయ్యా ఆత్మజ్ఞానం యూనివర్సల్, అది భారతీయుడంటే మేము ఒప్పుకోమంటే ఆ యూనివర్సల్ సిద్ధాంతం ఇచ్చాడు భారతీయుడని మేము ఒప్పుకుంటాం. ఆ భారతీయ మహర్షి ఇచ్చాడు ఇక్కడ. ఆ మహర్షి నిశితంగా పరిశీలించాడు. కనుకనే ఆ లోపలికి వెళితే సుషుప్త అనే దాని గురించి ఇక్కడ చెప్తున్నాడు. గాఢ నిద్ర. అక్కడ ఏ అనుభూతి ఉందండి? ఏ అనుభూతి లేదు. ఈ అనుభూతి లేనప్పుడు నేననేవాడు అక్కడ లేడా? చూడండి ఇక్కడ వేస్తున్నాడు. నేను అనే స్ఫురణ అక్కడ లేదుగా. నేను అనే స్ఫురణ ఆత్మ వల్లనే కలుగుతుంది అని నువ్వంటే నేననే స్ఫురణ గాఢ నిద్రలో లేదు కదా. అంటే ఆత్మ అంటే ఏమిటి అంటే జాగ్రత్త స్వప్నముల్లో తన్మయం చెందే మనోరూప చైతన్యమే ఆత్మ అని అంటావా? మరి గాఢ నిద్రలో ఏ స్ఫురణ లేదు కనుక ఇప్పుడు నా ఆత్మ పోయిందా? ఆ నేననేవాడు పోయాడా? ఎలా పోతాడు? పోతే వీళ్ళు లేవద్దు మళ్ళీ పొద్దున్న. వాడు పోడు, వాడు ఉంటాడు. మరి వాడు తెలియలేదే, అది అక్కడ అది ఒప్పుకో. తెలియలేదు అని ఒప్పుకో. ఎందుకు తెలియలేదు? ఈ మనస్సు అనేది ఉపసంహరింపబడుతున్నది, అది అక్కడ స్తంభీభూతమవుతుంది. లయం మళ్ళీ కాదు అక్కడ. సుషుప్తిలో మనస్సు లయించదు, లయం వేరు. లయమైతే మళ్ళీ వెనక్కి రాదు, లయం వేరు. స్తంభీభూతం అవుతుంది అంటే మన కలకంటాం. ఈ కల కూడా కననంత గాఢ నిద్ర ఎప్పుడు వస్తుంది? శరీరం బాగా అలిసిపోతే వస్తుంది. అందుకని బాగా తిని పడుకున్న వాడికి బోర్డు కళ్ళు వస్తాయి. ఎందుకంటే తగిన శ్రమ లేదు కనుక. అజీర్ణం వల్ల కళ్ళు వస్తాయట, భయాల వల్ల కళ్ళు వస్తాయి. ఎందుకంటే దేహంతో ఎంత అంటుకుపోయి మనసు వైబ్రేట్ అవుతుంటుందో అవన్నీ కళ్ళలోకి వచ్చేస్తుంది. కనుక ఆ డిటాచ్ ఎంత ఉండాలి? కొంతమంది ఉంటారండి వాళ్ళు భౌతికంతో కూడా డిటాచబుల్గా ఉంటారు. అలాంటి వాళ్ళందరూ జ్ఞానులు అనుకోవద్దు. వాళ్ళు వాడి దగ్గర శంఖం పెట్టి ఊదుతున్నా వాడు హాయిగా నిద్రపోగలడు. అలాంటి వాళ్ళందరినీ యోగులు అంటామా? బాహ్యానికి ఏమీ స్పందించారండి అని. అది జడత్వం అది. కనుక రెండింటికి చాలా ప్రమాదం ఉంది. అవధూతలు కూడా జడుల్లా కనిపిస్తారు, కానీ జడులు అందరూ అవధూతలు కాదు. ఎవరో ఒక అవధూత పిచ్చిన వాళ్ళ ప్రవర్తించండి అవడొకరు తెలిసిందిట. కనుక వాడు బయలుదేరి కనిపించిన ప్రతి పిచ్చిబడికి పాదం మీద పడి దండం పెడుతున్నట్ట. అవధూతలు పిచ్చివాళ్ళ ప్రవర్తించు, కానీ పిచ్చివాళ్ళందరూ అవధూతులు గారు. ఎవరు డిసైడ్ చేయగలడండి వీడు అవధూతని చెప్పడానికి? ఇదే తెలిస్తే ఇంకా పిచ్చిలా నటించి అవధూతల ఆశ్రమాలు పెట్టగలరు. కనుక జాగ్రత్తగా చూసుకోవాలి ఇవన్నీ కూడా. ఇవన్నీ నిర్ధారించడం మహాకష్టం మనకి. కాబట్టి ఇక్కడ జడత్వం అనేటువంటిది మీరు అంత ప్రవచనం చెప్పారు కానీ మాకేమీ ఎక్కలేదండి. శివలింగాలు లాంటి వాళ్ళు మేమంటారు కదా. ఎందుకంటే ఆ శివుడికి ఎంత అభిషేకం చేసినా చెట్టు చివరి నీట్ అండ్ క్లీన్, ఏమీ అంటది ఆయనకి. కనుక వాళ్ళని శివలింగ స్వరూపులను నమస్కరించాల్సింది తప్ప మనమేమి చేయలేం. ఎందుకంటే అంటనది ఒకటి వచ్చింది లోపల, ఏంటి గాఢ నిద్ర, అది పట్టిందనమాట వాడికి. అలాగా ఈ గాఢ సుషుప్తున్నదే అది పడుతుంది. ఆ పట్టినప్పుడు బాహ్యములేవి పనిచేయట్లే. కాబట్టి అదేనే, అదే ఆత్మస్వరూపమా, లేక అప్పుడు ఆత్మ లేదంటావా? ఎంత బాగా చెప్తున్నారు ఇక్కడ. ఆ సుషుప్తుల అవస్థ ఎలా ఉంటుందంటే సన్మాత్ర, అక్కడ ఉనికి మాత్రమే అయిన వాడు ఉన్నాడు, ఉనికి మాత్రమే అయిన వాడు ఉన్నాడు. ఉనికి అంటే తప్పకుండా స్ఫురణ ఉంది అక్కడ. సత్తు ఉంటే చిత్తు ఉంటుంది, సత్తు అంటే సత్త, చిత్ అంటే స్ఫురత్త, సత్త స్ఫురత్త, స్ఫురణ ఉంది కానీ మరి తెలియట్లేదే. అక్కడ ఉంది కానీ తెలియట్లేదే అంటే అది తెలుసుకుని మనకు చెప్పవాడెవడు? మళ్ళీ మనసు గడు. వాడేమయ్యాడు? స్తంభి బుద్ధిరైపోయాడు. అలిసిపోయి అలిసిపోయి ఉన్నాడు, లేకపోతే వీడికి నిద్ర పట్టట్లేదు రాని మాత్ర ఇచ్చారు, దాంతో స్తంభి బుద్ధిరైపోయాడు. వాడు స్తంభి బుద్ధిరైపోయాడే తప్ప అంటే పని చేయట్లేదు వాడు, అలా ఇనాక్టివ్గా ఉండిపోయాడు. ఇనాక్టివ్గా ఉండిపోయాడు అంటే ప్యాసివ్ అయినటువంటి ఆత్మస్వరూపుడు అయిపోయాడా? అదీ కాలే, వాడికి ఏమీ లేదు అక్కడ, ఆ స్తంభీభూతమైన స్థితి. దీని ఉపసంహరణతో కనుక సన్మాత్రకరణ ఉపసంహరణతో కేవల సద్రూపుడైన వాడు అక్కడే ఉన్నాడు. ఇవి అంతర్లీనములైపోయాయి. ఉదాహరణకు చూద్దాం, కళలో ఇంద్రియాలు మనకి స్పృహలేదు, అక్కడ కొత్త ఇంద్రియాలు తయారైపోయి మనకి, ఆ కొత్త ఇంద్రియాలతో తన్మయుడైపోయి దానికి ఏదో వెళ్తే అమ్మానికి అల్లని ఏడుస్తున్నాడు అక్కడ. ఈ ఇంద్రియానికి తగలట్లేదు ఆ ఇంద్రియానికి. చిత్రం ఏంటంటే అక్కడ చెయ్యికి తగులుతుంటే ఇక్కడ చెయ్యి నిమురుకుంటుంటాడు వీడు, గమనించండి మీరు. కానీ ఇక్కడ ఏం తగలదు ఫీలింగ్, దీంతో అంత అటాచ్మెంట్ మనస్సుని. చూడండి, మన లోపల జరుగుతున్న అద్భుతాన్నే మనం అబ్జర్వ్ చేయట్లేదు. అది అద్భుతం, అబ్జర్వ్ చేస్తే అప్పుడు తెలిసిపోతుంది నేను అనుకుంటున్న గాడు నేను కాడు అని. లేకపోతే ఈ బాడీలో ఏమిటి, ఎవడు నడుపుతున్నాడు, ఈ స్వప్న ఎవడు కల్పిస్తున్నాడు? పద్మపురాణంలో శివుడు అమ్మవారితో చెప్తాడు, జీవుడు తన గురించి తాను తెలుసుకోవడానికి ఎప్పుడైనా ప్రయత్నిస్తున్నాడేమోనని నేను స్వప్నం అనే దాన్ని తయారు చేశాను అన్నాడు ఆయన. అంత గొప్ప చెప్తాడు, అంత గొప్ప మాట అండి. ఆలోచించాలి, ఆలోచించడానికి స్వప్నం అంటే ఏమిటి, ఆలోచిస్తే జాగ్రత్త కూడా స్వప్నమే అని తేలిపోతుంది. ఆలోచిస్తే ఏం చేస్తాం, కల వంటిది ఘననికి అని చెప్పాలంటే కళ అంటే ఏమిటో ఆలోచిస్తే కదా. అక్కడ ఇవన్నీ ఎక్కడ కనబడ్డాయి అంటే కన్ను అవసరం లేకుండా చూసేవాడు కూడా ఉన్నాడే, వాడే కంటికి కన్ను చెవికి చెవి అని చెప్పబడే ఆత్మస్వరూపుడు. ఆయన దగ్గర శక్తులన్నీ ఉన్నాయి, అందువల్లే చూడగలుగుతున్నాం. ఆ భాష వల్ల మనస్సు స్వప్నంలో కల్పించుకుని చూడగలుగుతున్నది. అలా చూసిన మనస్సు కూడా సుషుప్తిలోకి చేరుకునేటప్పుడు స్తంభీభూతమై ఉన్న పరిస్థితి, అప్పుడు కరణములు ఉపసంహరింపబడ్డాయి అంటే తాత్కాలికంగా అవి స్తంభీభూతములయ్యేయి అంటే బహిర్ముఖము కాలేదు అని అర్థం. స్తంభీభూతములయ్యి అంటే ఎలాగైతే కళలో బాహ్యేంద్రియ స్పృహ లేదో, ఆ గాఢ సుషుప్తుల అంతరింద్రియ స్పృహ లేదు. బాహ్యేంద్రియ స్పృహ లేదని బాహ్యేంద్రియాలు లేవంటావా? అంతరింద్రియ స్పృహ లేదని మనస్సు లేదన్నామా? మనస్సు ఉంది, ఆ టైంలో దానికి అదే స్పృహ లేదనమాట. కనుక ఆ సుషుప్తిలో అది ఉండిపోయింది. అయితే మాటి మాటికి ఆ లోపల ఉన్నది ఒకటి ఉంది అనే స్పృహలోకి తెచ్చేది మాత్రం మనస్సేనండి. అందుకే మనస్సును కూడా మనం చాలా గౌరవించాలి, ఎందుకంటే తరించడానికి ఇదే. ఇంతసేపు తిట్టేశాం కానీ మనస్సు అలిగితే మహాకష్టం. అందుకే మన ఏవ మనిషాణం కారణం మధమోక్షం అని చెప్పడంలో అది ఆంతర్యం. మళ్ళీ దానితోనే తరించడం, ఇదే మనస్సుకి ఇదే అలవాటు చేసావు కనుక ఇది అంది, ఈ మనస్సుకి అదే అలవాటు చేయి. మాటి మాటికి వీటికి అంటని దాని గురించి అలవాటు చేయి మనస్సుకి, చెయ్యగా 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 ఇది ఇంక దీన్ని అంటుకోవడమని, అది అంటుకుని ఇంక అంటుకోవడమే లేకుండా అందులో లేనమిపోతుంది. కనుక ఇదే మనస్సు. కనుక మనస్సు చాలా గొప్ప సాధనం అండి, భగవానుడి మనకిచ్చిన గొప్ప ఉపకరణం మనస్సు. కరణం అది అనమాట, ఉపకరణం ఇట్ ఈజ్ ఏ ఇన్స్ట్రుమెంట్, ఒక సాధన. అయితే ఆ సాధన ఇటు తిప్పేశారు, అది వచ్చింది ప్రమాదం, అది అటు తిప్పుకో, అది చేయవలసింది. ఈ మనస్సులో నేను అనే స్ఫురణ కారణం ఏదో అటు తిప్పు, అది సాధన చేయడానికి చాలా అవసరం. అలాంటి సర్వకరణములు లోపలికి ఉపసంహరింపబడ్డాయి అంటే బాహ్యకరణములే కాక అంతఃకరణము, వీటిని బహిర్కరణములు అంటారు, దాన్ని అంతఃకరణము అంటారు. కరణము అంటే ఇన్స్ట్రుమెంటే, చైతన్యానికి ఉపకరణము. ఎలాగైతే అగ్నికి కర్ర ఉపకరణము, అగ్ని తెండి అంటే దేంతో తెచ్చావు? కర్రతో తెచ్చావు. నేను కర్ర పడదామన్నాడు, అగ్ని తెమ్మన్నాను కదా అంటే ఇంక వాడిని ఏమంటామండి? కర్ర తెచ్చామని ఉంటే ఇది అగ్నిమాట అనుకుంటే అది అజ్ఞానమే, ఈ రెండు అజ్ఞానమే. కనుక చైతన్యం ఏమిటో మనకి తెలియదు, తెలియడానికి అది లోపల ఉంది అని తెలియడానికి ఇది పనికొస్తుంది అంతే కదా. అందుకు శరీరం ఎందుకు ఇచ్చాడంటే లోపల కూడా ఉన్నాడని తెలుసుకోవడానికి ఇచ్చాడు, అది తెలుసుకోవడానికి ఇచ్చాడు. అలాగే మనస్సు అలాగే ఇవ్వబడింది, కరణములన్నీ అలాగే ఇవ్వబడ్డాయి, ఇట్స్ అన్ ఇన్స్ట్రుమెంట్. కనుక లోపలది ఉన్నదాన్ని తెలుసుకోవడానికి అవి ఎలా పనికొచ్చాయో లోపల ఉన్నవాడిని తెలుసుకోవడానికి కూడా ఇది పనికిరావాలి. కనుక అలా పనికి రావాల్సింది అంతఃకరణము, లోపలి కరణము. ఈ బహిర్కరణములు అంతఃకరణములు కలిపి కరణోపసంహరణతో అని మాట చెప్పారు. కరణోపసంహరణత ఇంద్రియములు లోపలికి ఉపసంహరింపబడుట చేతనే గాఢ నిద్ర చెందినవాడు అనుభూతిలోకి రావట్లేదు. అయితే అనుభూతిలోకి రావట్లేదు గనక లేడంటావా? దానికి ఉపమానం ఏం వాడారంటే రాహుగ్రస్త దివాకరేందు సదృశ చాలా గొప్ప మాట ఇది. ఇక్కడ మనకు వచ్చేటప్పటికీ కళ దగ్గర ఎవడు పనిచేస్తున్నాడు, గాఢ నిద్రలో పనిచేసేది కాలన శరీరం, కళలో పనిచేసేది సూక్ష్మ శరీరం, జాగ్రత్త అవస్థలో స్థూల సూక్ష్మ కారణములు మూడు పనిచేస్తూ ఉంటాయి. స్వప్నంలో కూడా స్థూలం ఉండదు కానీ సూక్ష్మము కారణము రెండు ఉంటాయి. కానీ కారణం దగ్గరికి వచ్చేటప్పటికి గాఢ సుషుప్తిలో కారణం ఒక్కటే ఉంటుంది. అంటే మొదటి దాంట్లో మూడు ఉన్నాయి, రెండవ దాంట్లో రెండు ఉన్నాయి, గాఢ నిద్రలో ఒక్కటే ఉంది కారణ శరీరం. కారణ శరీరం అనేది అక్కడ ఉంది, అంటే ఇట్ ఈజ్ ఆల్సో ఏ బాడీ అనమాట. దేహోపాధి ఉంది, అక్కడ కూడా ఉపాధి ఉంది కారణ శరీరం. ఏమిటి కారణ శరీరం? ఇది తేలాలి కదా. ముందు నిన్ను నువ్వు బాగా డిటెక్ట్ చేస్తే లోపల ఉన్నవాడిని పట్టగలవు. అంతే కదండి, ఆ పెట్టులో రత్నం ఉంది, నేను తీసానండి, దాని మీద అంతా గుడ్డలు కనిపించాయండి, నాకు కనబడలేదు, పిచ్చివాడా తీ. ఎందుకంటే రత్నం కనుక చాలా జాగ్రత్తగా ప్యాక్ చేశారు, దాన్ని గుడ్డల మధ్యలో దూది పెట్టి దూది కింద పెట్టారు. నువ్వు అది చూసి గుడ్డలండి తీ, లోపల దూది ఉంది అది తీ, అప్పుడు కనబడుతుంది. అది మనం పెట్టు లోపలికే వెళ్ళట్లేదే, మరి ఎలా తెలుస్తుంది? కనుక డిటెక్ట్, నిన్ను నువ్వు శోధించు, నిన్ను నువ్వు శోధించు, నువ్వు నిన్ను నువ్వు సాధించు. అందుకు కళ గాఢ నిద్ర దీన్ని పరిశీలించు. అప్పుడు ఏమవుతున్నది? ఆత్మ నశించిందా? నశించలేదు, అది ఆవరించబడినది. అది ఎలాగూ అంటే రాహుగ్రస్త దివాకరేందు సదృశ. గురువుగారు ఉపమానం వాడారంటే అలా సూటిగా వెడుతుందంతే. రాహువు చేత గ్రస్తమైనటువంటి సూర్యచంద్రుల వలే అని గొప్ప మాట చెప్పారు ఇక్కడ. రాహువు అడ్డుకున్నాడు సూర్యచంద్రుడిని, ఆ సూర్యుడు కనిపించట్లేదండి, సూర్యుడు పోయాడండి అంటే అజ్ఞానమా, సూర్యుడు ఏం పోలే ఉన్నవాడు అక్కడే ఉన్నాడు, నీకు సూర్యుడు కనిపించలేదు. దానికి కారణం ఏమిటి? మధ్యలో ఆక్రమించినటువంటి రాహువు వల్ల. సూర్యుడు కానీ చంద్రుడు కానీ ఇద్దరికి ఈ గ్రహణం పడుతుంది. గ్రహణం జ్ఞానం మనకు తెలిస్తే గ్రహణం నిజానికి గ్రహం వల్ల వచ్చేది కాదు, అది ఛాయ మాత్రమే. అందుకే వేద విజ్ఞానమే ఛాయాగ్రహములు అన్నాయి రాహుకేతు ఉంది. అంతేగాని అక్కడ వేరే గ్రహములని చెప్పలేదు, ఛాయలనే చెప్పారు. అంతేగాని మనకి అంతరిక్ష విజ్ఞానం లేదండి. ఈ చంద్రుడు సూర్యుడు భూమి ఈ రెండు ఒక రేఖకు వచ్చేటప్పుడు ఏర్పడేదే గ్రహణం, దాన్ని మన వాళ్ళు రాహుకేతువులు అన్నారని. ఏమన్నా జాగ్రత్తగా చూస్తే ఛాయనే చెప్పారు వాళ్ళు కూడా, ఆలోచిస్తే అదే తెలుస్తుంది. నీడ వల్ల ఏర్పడింది అది. ఈ నీడ వల్ల ఏర్పడినప్పుడు ఇటు ఆ భూమికి దాని వెలుగు రాలేదు, భూమిలో ఏవి గోచరించలేదు అంతే. కానీ ఆ సూర్యుని వెలుగు పోయిందా? పోలేదు. అలాగే ఈ గాఢ నిద్రలో ఉండే స్థితిలో ఆత్మ ఏమీ కాదు అని చెప్పడానికి రాహుగ్రస్త దివాకరేంద్ర సదృశ అని ఉపమానాన్ని అంత చక్కగా వాడారు. ఇంత చక్కగా చెప్పడంలోనే ఆత్మ నశించదు అని చెప్పడానికి ఇంతకంటే ఉదాహరణ ఇంకేం కావాలండి? అలాగా ఇక్కడ మాయా సమాచ్ఛాదన ఎందువల్ల కనబడలేదు అంటే మాయ యొక్క సమాచ్ఛాదన శక్తి వల్ల అన్నారు. మాయ కప్పేసిందిట, అంటే మాయకి రెండు శక్తులు ఉన్నాయి, కప్పేయడం ఒకటి, ఇంకోటి ఇంకోలా అనిపించడం ఒకటి. దీనినే మనం ఆవరణము విక్షేపము. ఇది జాగ్రత్తగా వినండి, మాయకి రెండు శక్తులు ఆవరణ విక్షేపం. అంటే ఉన్న సత్యాన్ని తెలియనివ్వకపోవడం ఆవరణ. ఎలాగూ అంటే మాయా సమాచ్ఛాదనాత్, గాఢ నిద్రలో మన యొక్క మాయాశక్తి ఆవరణ రూపంలో పనిచేస్తుంది, సత్యాన్ని కప్పేస్తుంది. ఎలా కప్పుతుంది? సూర్యుణ్ణి చంద్రుణ్ణి రాహువు వలె కప్పుతున్నది. అది నీకు అనుభూతములోకి రావట్లేదు, ఇంద్రియాదుల్లోకి. అంతేగాని అది లేదనడానికి లేదు, ఇది ఆవరణ శక్తి. విక్షేప శక్తి అంటే ఒకదాన్నొకటి అనుకోవడం చేయడం, అంటే ఈ జగత్తును చూసి అదే ఆత్మ చైతన్యం అని భ్రమించడం. అది రెండు అవస్థల్లో మనకు కనిపిస్తుంది, దేంట్లో? జాగ్రత్తలో, స్వప్నంలో. కనుక మాయ యొక్క విక్షేప శక్తి జాగ్రత్త అవస్థలోని స్వప్నావస్థలోని కనిపిస్తున్నది, మాయ యొక్క ఆవరణ శక్తి సుషుప్తిలో కనిపిస్తుంది. ఆవరణ శక్తి కప్పేసింది, విక్షేప శక్తి ఒకదానికొట్టి అనుకునేలా చేస్తున్నది. దీన్ని కాంట్రాక్షన్ అండ్ డిస్ట్రాక్షన్ అని మనం అంటాం. ఈ రెండు రకములుగా మాయాశక్తి పనిచేయడం వల్ల జరుగుతున్నది. సుమా మాయాశక్తి అంటే మళ్ళీ గుర్తుపెట్టుకోండి, మితి చేసే శక్తి మాయాశక్తి అని. దానివల్ల ఏర్పడుతున్నటువంటి భావం ఇదంతా. కనుక ఇక్కడ సుషుప్తి అవస్థలో మాయా సమాచ్ఛాదనాత్ అన్నారు, ఇక్కడ కప్పేయడం వల్ల అన్నారు. కానీ ఆత్మ పోలేదు, పోలేదని ఎలా చెప్పగలవు? అదో పెద్ద ప్రశ్న. అంటే అప్పుడు నాకు గుర్తులేదు కదండి అన్నాడు. నా గుర్తు లేదనేవాడు కూడా ఉన్నాడు కదా ఇప్పుడు. ఇక్కడ చూడండి, నేను లేనండి అన్నట్టు ఒకడు. నేను లేనండి అని అంటే అంత పిచ్చి మాట అండి, నువ్వు ఉంటేనే కదా నేను లేననగలవు. ఎవడో అన్నట్టు నాకు నాలుక లేదండి అని బోల్డ్ వర్ణించేటవాడు, నాలుక లేకపోతే ఎలా వర్ణించేటవాడు. కనుక నేను లేననే తనం ఎక్కడుంటుందండి? కనుక గాఢ నిద్రలో కూడా నేనుకు మూలమైన ఆత్మ చైతన్యం ఉంది. అది ఎలాగో అంటే ప్రాగస్వాప్సమితి ప్రబోధ సమయే ప్రత్యభిజ్ఞాయతే వాడికి మెలకు వచ్చిన తర్వాత మీరు ఒక్కసారి చూస్తే, నువ్వు నిన్న గాఢ నిద్రపోయేవి తెలుసా అంటే, అవును నాయన ఒళ్ళు తెలియకుండా నిద్రపోయాను, హాయిగా నిద్రపట్టింది అంటాడు. ఇక హాయిగా నిద్రపట్టింది అని ఎవడన్నాడు? ఈ మనస్సే అప్పుడు మళ్ళీ యాక్టివేట్ వచ్చి చెప్తోంది హాయిగా నిద్రపట్టింది అని. అంటే దాన్ని అది ఒళ్ళు మరిచిపోయింది, మనస్సు ఒళ్ళు మరిచిపోయింది, మరిచిపోయింది అదే కదా. ఆ ఒళ్ళు మరిచిపోవడం వల్ల ఒంటికి సంబంధించిన విషయములతో తాదాత్మ్యం మరిచిపోయింది, అందుకే కళ్ళు కలలేదు. కలలంటే అర్థం ఏంటి? ఒంటికి సంబంధించిన విషయాలతో తిరిగి 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 అవే మళ్ళీ పడుకున్నా చూస్తుంది అది, అందుకది కళ. కనుక ఒంటిని మర్చిపోయింది, ఒంటికి సంబంధించిన విషయాలను మర్చిపోయింది కనుక ఆ స్థితిలో అది ఎలా ఉన్నది? ఒక విధమైన హాయిని అనుభవించింది ఆ మనపులో. హాయిని అనుభవించింది అన్నప్పుడు విషయం గుర్తు తెచ్చుకుని మళ్ళీ చెప్తున్నది కదా. గుర్తు తెచ్చుకున్నప్పుడు సాధారణంగా గుర్తు తెచ్చుకోవడం అంటే ఏంటో ఆలోచిద్దాం. మొన్న ఒక సంగతి జరిగింది గుర్తుందా మీకు అని నేనంటే, ఆ గుర్తుకొచ్చిందండి అన్నాం. కానీ గుర్తుకొచ్చింది కానీ వస్తువు ఇప్పుడు మీ దగ్గర లేదు, గుర్తొచ్చింది. అలా గుర్తు రావడం కాదు ఇది. నాకు అప్పుడు బాగా నిద్రపోయిన విషయం గుర్తొచ్చింది అంటే ఎందువల్ల గుర్తొచ్చిందో అది ఇప్పుడు గుర్తు తెచ్చుకున్నప్పుడు కూడా ఉంది. అది నిద్ర అనేది ఉండకపోవచ్చు, కానీ ఆ నిద్రలో హాయిని అనుభవించిన విషయం గుర్తు చేసేవాడుకుంటున్నాడు ఇక్కడ. కనుక అటువంటి స్మరణ కాదు ఇది. దీన్ని ప్రత్యభిజ్ఞ అని మాట గొప్పగా వేశారు ఇక్కడ. ప్రత్యభిజ్ఞ, అభిజ్ఞ అంటే అనుభవించడం, ప్రత్యభిజ్ఞ అంటే అనుభవించిన దాన్ని గుర్తు తెచ్చుకోవడం. ఇది ప్రత్యభిజ్ఞ, కాగ్నిషన్ అండ్ రికాగ్నిషన్ అని మనం అంటాం. దాన్ని మళ్ళీ గుర్తు తెచ్చుకుంటున్నాడు అనమాట. అలాగా గాఢ నిద్రలో ఒక హాయిని అనిపించాడు. హాయి ఏమిటది? ఏదో జాగ్రత్తలో హాయి అంటే అర్థం ఉంది, స్వప్నంలో హాయి అంటే ఏమిటి? అక్కడ ప్రపంచం అనేది హాయి ఏమిటి అంటే ప్రపంచం లేకుండా కూడా హాయి అనేది ఒకటి ఉందన్నమాట. అది కారణ శరీరం గాడికి తెలుసు, అక్కడ వీడు అనుభవిస్తున్నాడు. ఈ కారణ శరీరం ఏంటంటే మధ్యలో, మధ్యలోది కదా అది ఉన్నది అక్కడ. ఈ కారణ శరీరం ఉందే అదండి అన్నిటికీ కారణం. దాని పేరే అది. స్థూల శరీరాన్ని కర్మ శరీరం అంటారు, సూక్ష్మ శరీరాన్ని కామ శరీరం అంటారు. ఈ రెండింటికి నడిపించేది కారణ శరీరం. అయ్యా మరి ఆత్మ అన్నారే, మరి ఇదేమిటి అంటే ఆత్మ దీని అంది రిఫ్లెక్ట్ అయ్యి ఇది కనిపిస్తుంది అంటే. ఇంకా మీకు తెలియాలి అంటే, ఒక ఆకుపచ్చని రంగు కాగితం వెనక లైట్ పెడితే ఆ ఆకుపచ్చని కాగితం నుంచి వచ్చిన కాంతి కూడా ఆకుపచ్చగా కనిపిస్తుంది, కానీ కాంతికి ఆకుపచ్చతనం లేదు కదా. అదేవిధంగా మన గత జన్మల నుంచి తెచ్చుకున్న సంస్కారములు అయితే ఉన్నాయో కారణ శరీరంలో కూర్చుంటాయి. దాని ఎందు ప్రతిఫలిస్తుంది ఆత్మ చైతన్యం. ప్రతిఫలించగానే ఆ సంస్కారములు అన్నీ యాక్టివేట్ అయ్యి అది మనోరూప చైతన్యంలో ప్రతిఫలించి అవి స్థూల సూక్ష్మ శరీరాల్లోకి ప్రవేశిస్తాయి. కనుక ఆ సంస్కారములే మనం కామాలని రేపుతాయి. కోరికలకి కారణం సంస్కారములు. ఆ రేపిన కోరికల్ని తీర్చుకోవడానికి పనికొచ్చేవి కర్మ శరీరం, స్థూల శరీరం. ఇది మన లోపల అంత దగ్గర చెప్పారు. కనుక కారణ శరీరంలో సంస్కారములు ఉంటాయి ఇంగువ కట్టిన గుడ్డలాగా. అవి ఉంటాయి, ఏం చేస్తాం? గద్దన్మలు బోల్డ్ చేసాం, అవన్నీ అంటుకుంటే ఎక్కడికి పోతాయండి? తెచ్చుకుంటే పోవు. అందుకు చేసేసినవి అన్ని ప్రింట్స్ ఉంటాయి, ఇంప్రెషన్స్ అని. ఇంగువ పారేశాం కానీ గుడ్డగా వాసన ఉంది. కనుక కర్మ గుర్తుండదు. గద్దన్మల్లో ఏం చేసామో గుర్తుండవంటే నువ్వు వెంట తెచ్చుకుందిన కర్మని కాదు, వాసన, ఇట్ ఇస్ ఇంప్రెషన్. దాని ఇంప్రెషన్ తెచ్చుకున్నావు కనుక ఈ గద్దన్మల కర్మలు గుర్తులేవు. ఆ వాసనామయమైన శరీరం కారణ శరీరం, అది దానిలో ఉన్నటువంటి జీవుడు ఇటువైపు రావట్లేదు, అటువైపు వెళ్ళట్లేదు, ఆ స్థితిలో ఉన్నాడు. కనుక మనస్సు అక్కడ లీనమైంది కారణ శరీరంలో. అన్ని అందులో అంతర్లీనమయ్యే, అంతేగాని వెళ్ళి పరమాత్మను అంతర్లీనం కాదు. కారణ శరీరంలో సర్వములు ఉపసంహరింపబడి ఉన్నాయి కనుక అది బీజస్థితి, అది బీజస్థితి. ఆ బీజాన్ని యాక్టివేట్ చేసినటువంటి చైతన్యం పరమాత్మ. కనుక ఆ స్థితిలో ఉండేవాడు వాడు. మళ్ళీ లేపితే గుర్తు తెచ్చుకుని ప్రత్యభిజ్ఞాయతే హాయిగా నిద్రపోయినని చెప్తున్నాడు. అంటే అర్థం అక్కడ కూడా స్ఫురణ ఉందన్నమాట. ఆ స్ఫురణ భౌతికంగా భాషించే స్ఫురణ కాదు, కానీ ఏదో స్ఫురణ ఉంది, అందుకే హాయిగా నిద్రపోయాడు అనే మాట చెప్పగలుగుతున్నాడు వాడు. కనుక ప్రత్యభిజ్ఞాయతే మళ్ళీ గుర్తు తెచ్చుకున్నాడు. మనం ఇంట్లో ఒకడు పడుకున్నప్పుడు బాగా భయపడిపోయి లేస్తాడు, కలవరిస్తాడు. కలవరించిన తర్వాత కుదుపు కుదుపు లేపి కూర్చో అంటాడు, నేను ఎందుకు కలవరించాను, ఎందుకు భయపడ్డాను అంటే అది ఆయనడికి దానికి ఏం తెలుస్తుంది? నువ్వు పిచ్చిదిక్కుమాలని కలలు కన్నావు కనుక నీకు ఆ విధంగా వచ్చింది అని వాడు చెప్తాడు, అంతే కదా. అలాగే అవునండి, అంతా ఆత్మైనప్పుడు నాకు ఎందుకంటే అజ్ఞానం వచ్చింది, నాకు ఇది ఎందుకు వచ్చింది అంటే అది నీకు తెలియాలి. నువ్వు మాయ చేత ఆవరించబడ్డావు, అక్కడ నిద్ర చేత ఆవరించబడ్డ కలకని నువ్వు కలవరించావు, ఇక్కడ మాయ చేత ఆవరించబడి ఇదే నువ్వు అనుకుంటున్నావు. కానీ వీడిని అడిగితే ఎలాగా? అప్పుడు వాడు ఏం చెప్తా అంటే ఏం లేదులే, ఎందుకు ఇలా అరిచాను అన్నట్టు అప్పుడు కలవరిస్తూ.